ఇప్పుడు తర్వాత మాటకు వెళదాం. అదేమని వ్రాయబడి ఉన్నదంటే, హృదయము ఘోరమైన వ్యాధి కలది. ఇక్కడ మనం చూసినప్పుడు దానికి వ్యాధి కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వ్యాధులను గురించి మనం ఆలోచించినప్పుడు కొన్ని వ్యాధులు అంత ప్రమాదకరమైనవి కావని మనకు తెలుసు. అయితే కొన్ని వ్యాధులు బాగా ప్రమాదకరమైనవని మనకు తెలుసు. కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు మందులు ఉంటే, చికిత్స అనేటువంటిది ఉంటే, కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు చికిత్స అనేటువంటిది లేదు. ఎందుకంటే వ్యాధి లక్షణములను మనం తెలుసుకున్నప్పుడు, అంటే సైంటిస్టులు ఈ వ్యాధి యొక్క లక్షణములేంటి, ఎందుకు వస్తున్నది, ఇలాంటివన్నీ కూడా పరిశీలించినప్పుడు దానికి రెమెడియల్గా వాళ్ళు ఏం చేస్తారంటే మందును కనిపెట్టడం అనేటువంటిది చేయగలరు. అయితే వ్యాధి యొక్క లక్షణములే మనకు తెలియనప్పుడు, వ్యాధి యొక్క నేచరే, దానికి ఉన్నటువంటి గుణములే మనకు తెలియనప్పుడు దానికి ఇంకా మందు ఏం కనిపెడతారు? ఆకోపకు చెందినటువంటిది ఈ యొక్క వ్యాధి. ఏ వ్యాధి? హృదయమునకు సంబంధించినటువంటి వ్యాధి. ఇక్కడ ఒక ఎడ్జెక్టివ్ కూడా వాడానండి, ఘోరమైన వ్యాధి కలది. మామూలు వ్యాధి కాదు ఇది, ఇది ఘోరమైనటువంటి వ్యాధి కలది. దీని యొక్క ఇంటెన్సిటీని గురించి, ఈ వ్యాధి యొక్క సివియారిటీని గురించి, వ్యాధి యొక్క తత్వాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. హృదయము మోసకరమైనటువంటిది, అయితే అది ఘోరమైనటువంటి వ్యాధి కూడా కలిగినటువంటిదే. మనకు తెలిసినట్లుగా వ్యాధిగ్రస్తుల నుండి సరైనటువంటి సేవలను మనము ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే వ్యాధిగ్రస్తుడు తనకు బలహీనతలు ఉన్నాయి కాబట్టి తన బలహీనతల తోపున తాను సరైనటువంటి మేలుకరమైనటువంటి సేవలను అందించలేడు. అదేవిధంగా మన యొక్క హృదయం ఎప్పుడైతే ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిదిగా ఉంటున్నదో, ఆ సమయంలో అది సరైనటువంటి విధంగా, అది పనిచేయవలసినటువంటి విధంగా అది పనిచేయదు. దాని నుండి మేలైనటువంటి సేవలను నీవు ఊహించలేవు. ఆ పరిస్థితిలో మన యొక్క హృదయములు అనేటువంటివి ఉంటున్నవి. ఈ విషయమును ముందుగా మనం తెలుసుకోవాలి. ఈ విషయమును నువ్వు తెలుసుకున్నట్లయితే, దాని నుండి వచ్చే డేంజర్ను తెలుసుకున్నట్లయితే, ఆ వ్యాధిలో నువ్వు పడకుండా, ముందున్నటువంటి ఆ యొక్క ప్రమాదాల్లో నువ్వు చిక్కుపడకుండా ఉండేందుకు వీలవుతూ ఉంటుంది. ఇది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది కావటం వలన దానికి హ్యూమన్ రెమెడీ అనేటువంటిది ఏది లేదు. దానికి ఏదైనా రెమెడీ ఉంటే దైవికంగా ఉండాలి తప్ప, నీ అంతటి నీవు దానికి రెమెడీ అనేటువంటిది ఏది కనుగొనలేవు. ఎందుకంటే ఆ వ్యాధి యొక్క నేచరే నీకు తెలియదు. ఇక మూడవదిగా, దానిని గ్రహింపగలిగినటువంటి వాడు ఎవరున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. దానిని గ్రహించగలిగినటువంటి వాడు ఎవ్వరూ లేరు అని చెప్తున్నట్లయితే, దాని యొక్క పరిస్థితి ఎంత సివియర్గా ఉన్నది అనేటువంటిది మనం ఊహించగలము. ఈ హృదయం యొక్క ఆలోచనలు అనేటువంటివి, ఈ ఆలోచనలు రావటం వలన మనకి సంభవించేటువంటి ఈ మోసాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దానిని ఊహిస్తూ తెలుసుకున్నటువంటి వాడై గ్రంథకర్త ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మనము మన హృదయంలోనే ఉండి మనకు ఆలోచనలను కలిగిస్తూ మనలను మోసగించేటువంటి ఆ యొక్క హృదయం యొక్క పరిస్థితిని మనం పూర్తిగా గ్రహించగలిగినటువంటి స్థితి మనలో లేదు అని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. తర్వాత మత్తయి సువార్త 23:28 చూసినట్లయితే, మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మన యొక్క హృదయం యొక్క పరిస్థితిని ఇక్కడ మరి ఒక రెండు మాటలలో చెప్పాడు. అవేంటంటే, వేషధారణ అనేటువంటిది ఒకటి, అక్రమము అనేటువంటిది మరి ఒకటి. ఈ వేషధారణ అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటిదే. ఉన్నటువంటి పరిస్థితి కాకుండా వేరొక పరిస్థితిలో మనము కనబడినట్లయితే దానిని వేషధారణ అని అంటూ ఉంటాము. ఈ వేషధారణ అనేటువంటిది కేవలము నాన్ బిలీవర్స్, అవిశ్వాసులకు మాత్రమే కాక విశ్వాసులలో సహితము వేషధారణ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము అప్పుడప్పుడు. అన్ని సమయంలో వాళ్ళు ఆ విధంగా ఉండకపోవచ్చును, కానీ వారికి సరైనటువంటి సమయము వచ్చినప్పుడు, పరీక్షను ఎదుర్కొనవలసినటువంటి సమయం వచ్చినప్పుడు వేషధారణ అనేటువంటిది వారిలో నుండి బయటపడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఇది నీలోనూ నాలోనూ ఉన్నట్లయితే మనం దీని విషయం దేవుని యొద్ద కృపను పొందవలసి ఉన్నది. ఆయన యొక్క సన్నిధికి వెళ్ళి దీని విషయమై లోతుగా పశ్చాత్తాపపడి ఇది పోయేంత వరకు మనము ఆయన యొద్ద వేడుకొనవలసినటువంటి అవసరము ఉన్నది. ఎందుకంటే తప్పులు అందరం చేస్తాం, కరెక్టే. అయితే ఈ చేసేటువంటి తప్పులలో మనము అవసరము వచ్చినప్పుడల్లా దానికి తగినటువంటి తప్పు చేసేస్తూ ఉన్నట్లయితే మనకును ఇతరులకును భేదము ఏమున్నది? ఇతరులు భయం లేకుండా చెప్పేటువంటి అబద్ధాలనే నీవు ఇతరులు వింటున్నప్పుడు, ఇతరులు తెలుసుకుంటారు అనుకున్నప్పుడు, లేకపోతే నీ సంఘ సభ్యులు దగ్గరలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పవు. కానీ నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, నీకు అవసరం పడినప్పుడు వెంటనే నీవు అబద్ధం చెప్పేసినట్లయితే నీకును బయట ఉన్నటువంటి అవిశ్వాసికిని తేడా ఏమన్నది? మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఉన్నది. వేషధారణ అనేటువంటిది మనలో చోటు చేసుకున్నదా అని మనం ఎల్లప్పుడూ చూసుకుంటూ ఉండాలి. ఈ వేషధారణ అనేటువంటిది మోసకరమైనటువంటి బ్రతుకు బ్రతికేటువంటి వారిలో వాడేటువంటి ఒక మార్గమై ఉన్నది. ఈ వేషధారణ ద్వారా వారు ఏం చేస్తూ ఉంటారంటే తమ యొక్క మోసకరమైనటువంటి పనులను జరిగేలా చూసుకుంటూ ఉంటారు. అదేవిధంగా అక్రమము అనేటువంటిది కూడా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అక్రమము అంటే క్రమము లేనటువంటి పరిస్థితి. నువ్వు ఏవైతే చేయవలసినదో వాటిని చేయకుండా వాటి నుండి దూరంగా పక్కకు తొలగిపోయి వేరొక విధంగా పెడుతున్నట్లయితే అది అక్రమము అని చెప్పి అంటూ ఉంటారు. నువ్వు వేషధారణతోనూ అక్రమముతోనూ నిండినటువంటి వాడవైనట్లయితే అప్పుడు నీ హృదయము నిన్ను మోసగించింది అని నీవు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయములు ఎక్కడ ఎప్పుడు మనలో కనబడినప్పటికీ మనము వాటి నిమిత్తమే దేవుని యొద్ద వేడుకొనవలసినటువంటి అవసరం ఉన్నది. తర్వాత హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 3:12 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అయిందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. ఇక్కడ అవిశ్వాసాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. నీవు విశ్వాసిగా ఉన్నట్లయితే ఆ విశ్వాసము ఏ యొక్క హృదయంలో నుండి అయితే వస్తున్నదో అదే హృదయంలో నుండి అవిశ్వాసపు తలంపులు కూడా ఒక్కొక్కసారి నీకు రాగలవు. ఉదాహరణకు మనం చూసినట్లయితే యోహాను, జాన్ ది బాప్టిస్ట్, ఆయన్ను మనం చూసినప్పుడు, బాప్తిస్మిచ్ యోహాను చూసినప్పుడు తాను ప్రభు యొక్క మార్గమును సరళం చేటుకు వచ్చినటువంటి వ్యక్తిగా చెప్పబడినది. అయితే తనకు ఒక సమయంలో అనుమానం వచ్చింది, రాబో వాడవు నీవేనా, లేకపోతే మరి ఒకని కొరకు మేము కనిపెట్టుకునవలనా అని తన శిష్యుల్నిచ్చి ప్రభువును అడిగేందుకు పంపించాడు. ఈ విషయమును మనం గమనించినప్పుడు తాను విశ్వాసం కలిగినటువంటి వాడు, మార్గమును సరళం చేయవలసినటువంటి వాడే, కానీ తనలో కూడా అవిశ్వాస తలంపు అనేటువంటిది తన హృదయంలో నుండే వచ్చినటువంటిది. ఈ విధంగా అవిశ్వాస తలంపులు అనేటువంటివి మనకు అప్పుడప్పుడు రావచ్చు. విశ్వాసిగా ఉన్నప్పటికీ నీ యొక్క అనుభవం ఎంతగా ఉన్నప్పటికీ, విశ్వాసిగా ఎన్నో విషయములను నువ్వు చూసినటువంటి వాడుగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి నీలో అనుమానములు అనేటువంటివి రావచ్చు. అయితే ఆ అనుమానములను వాటినే ఫాలో అవుతూ ప్రభువునందల విశ్వాసమును విడిచిపెట్టివేసి ఆ అవిశ్వాసమునకు తావిచ్చి వాటి వైపునకు నీవు మొగ్గు చూపుతూ ఆ బాటలో నువ్వు ముందుకు వెళుతున్నట్లయితే అప్పుడు నీ విశ్వాసాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఈ అవిశ్వాసం అనేటువంటిది మనలో చోటు చేసుకోనకుండా జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఉన్నది. వేషధారణ, అక్రమము, అవిశ్వాసము ఇవన్నీ కూడాను మన హృదయ పరిస్థితిని బట్టే వస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. మన హృదయం అనేటువంటిది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది, అది మోసకరమైనటువంటిది. కాబట్టి మనలో ఇవన్నీ కూడాను అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. తర్వాత ప్రసంగి గ్రంథము 8:11 మనం చూసినట్లయితే ఏమని వ్రాయబడి ఉన్నదంటే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మన హృదయం యొక్క పరిస్థితి ఇంకో యాంగిల్లో చెప్పబడుతున్నది. ఏమిటంటే అది ఎప్పుడైనా సరే మనము ఏదైనా తప్పిదము చేసినప్పుడు దానికి శిక్ష ఉంటుంది అని తెలిసినప్పుడు, శిక్షణ వేస్తున్నప్పుడు మనము జనరల్గా కొంత వెనుకకు మళ్ళేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు కొన్ని దేశాల్లో చాలా కఠినమైనటువంటి శిక్షలు అమలు జరుపుతూ ఉంటారు, మిగిలినటువంటి దేశాల్లో అంత కఠినమైనటువంటి శిక్షలు అమలు జరపరు. ఇక్కడ క్రైమ్ రేట్ను కనుక మీరు కంపారిటివ్గా చూసినప్పుడు ఎక్కడైతే శిక్షలు కఠినమైనవిగా ఉంటున్నావో అక్కడ మనుషులు భయపడి ఆ తప్పిదములను చేయటానికి సాహసించరు, భయపడుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ యొక్క హృదయంలో వాళ్ళకి ఆలోచనలు వచ్చి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని అనిపించినప్పటికీ రానయ్యున్నటువంటి శిక్షను గమనించుకున్నటువంటి వారై దాని నుండి వెనుకకు తగ్గుతూ ఉంటారు. ఈ విధంగా ఈ యూరప్ కంట్రీస్లో క్రైమ్ రేటు తక్కువగా ఉన్నట్లుగా మనకి స్టాటిస్టిక్స్ తెలియజేస్తున్నాయి. అదే ఇతర దేశాలు కొన్నిటిలో అసలు లాలెస్నెస్ అంటే అక్కడ అసలు నియంత్రణ అనేటువంటిది లేనే లేదు. ఎవరు ఏది తోస్తే ఎప్పుడు ఏది చేయాలనుకుంటే ఆ విధంగా చేసేయటం అనేటువంటిది, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి అక్కడ విచ్చలు విడితనం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇప్పుడు పాపమునకు తగినటువంటి శిక్ష వెంటనే రాకపోవటం మనం చూచి ఇక ఇలానే ఉంటుంది, శిక్ష ఎప్పటికీ రాదు అనేటువంటి ధైర్యం చేత మనుషులు చాలామంది అదే బాటలో నడుస్తూ తమ యొక్క తప్పిదములను యథేచ్ఛగా చేస్తూ ముందుకు సాగిపోతున్నట్లుగా ఇక్కడ వాక్యము సెలవిస్తున్నది. అయితే దైవగ్రంథం ఏమని చెప్తున్నదంటే మనుషులు పలికేటువంటి ప్రతి వ్యర్థమైన మాట విషయము కూడా విమర్శ దినమందు లెక్కను అప్పగించవలసి ఉన్నది అని చెప్తూ ఉన్నది. అయితే అది జరిగే వరకు ఇది జరగట్లేదు కదా, ఎప్పటికీ జరగదు అనేటువంటి మొండి ధైర్యము చేత ఈ భ్రమ చేత మనుషులు తమ తప్పిదములను యథేచ్ఛగా చేసేస్తూ ఉన్నారు. కానీ నీవును నేనును ఒక విశ్వాసిగా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే ప్రభువు తన మాటను నిరర్థకము చేసేటువంటి వాడు కాడు, తన మాట చొప్పున జరిగించి తీరేటువంటి వాడు. సర్వలోకము గతించిపోయినప్పటికీ ధర్మశాస్త్రము నుండి ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి తన వాక్యంలో సెలవిచ్చిన రీతిని ప్రతిదానికి సమయము నిర్ణయించబడి ఉన్నదని, ఆ సమయము వచ్చినప్పుడు నీవును నేనును ప్రభువు యొక్క న్యాయపీఠం ముందు నిలబడి మనము మన జీవితంలో జరిగించిన ప్రతిదాని విషయము లెక్కన అప్పగించవలసినటువంటి సమయం ఉన్నదని, మనము ఎల్లప్పుడూ భయం కలిగినటువంటి వారమై క్రీస్తు ముందు నిర్దోషులుగా మనం కనబడున్నట్లుగా మనము మన యొక్క హృదయములను బలహీన పడకుండా ప్రార్థనలో వ్యక్తిగతంగా ఆయనతో గడిపేటువంటి ఆ యొక్క సమయమును ఎల్లప్పుడూ స్థిరంగా మనం కాపాడుకుంటూ ఆయన యొక్క భయభక్తులతో ముందుకు సాగినట్లయితే అప్పుడు మనము స్థిరులమై ఈ హృదయములో మనకు కలిగేటువంటిది మోసకరమైనటువంటి యొక్క ప్రవర్తనకు మనం గురి కాకుండా దాని నుండి బయటపడేందుకు మనకు వీలుంటుంది. ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి ఈ విషయములలో హృదయం అనేటువంటిది అది ఎవరిదైనానో అది అన్నిటికంటే మోసకరమైనది అని, అది ఘోరమైన వ్యాధి కలదని, దానిని గ్రహించగలిగినటువంటి వారు ఎవరు లేరని మనం చూసాం. అదేవిధంగా మన యొక్క హృదయములు వేషధారణతోనూ అక్రమముతోనూ అవిశ్వాసంతోనూ నిండుకొని ఉండగలవని మనం చూసాం. చివరగా దుష్కార్యములు చేయటకు ధైర్యం అనేటువంటిది మనం చేసినటువంటి తప్పిదములకు వెంటనే కలుగకపోవటం వలన మనుషులు తమ యొక్క భయమును విడిచి హృదయపూర్వకంగా తమ యొక్క చెడు కార్యములు జరిగించుతున్నారని ఇక్కడ గ్రంథకర్త చెప్పటం మనం విన్నాము. సరే ఇప్పుడు హృదయమునకు ఉన్నటువంటి లక్షణములు ఇవన్నీ ఉంటే ఇప్పుడు దీని నుండి మనిషికి విముక్తి అనేటువంటిది లేదా అనేటువంటి ప్రశ్న చూద్దాం. మనకి విముక్తి అనేటువంటిది ఉన్నది. ఒక విశ్వాసిగా నీవు వీటన్నిటి నుండి దూరంగా ఉండవాలని చెప్పి ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వాడివై ఆయన యొద్దకు వచ్చి ఆయన యందు నిలచి ఆయనతో కొనసాగుటకు ప్రమాణము చేసి నీ యొక్క విశ్వాస జీవితమును ప్రారంభించున్నావు. అయితే ఈ యొక్క మార్గం అనేటువంటిది నీవు బ్రతికినంత కాలము కొనసాగవలసి ఉన్నది. ఈ మార్గంలో కలిగేటువంటి అనేకమైనటువంటి పరీక్షలకును కీడులకును అపాయములకును అవిశ్వాసములకును మనము భయపడి ఒక్కోసారి వెనుకకు జారిపోవటం అనేటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే జారిపోయినప్పుడు మరింత ధైర్యం తెచ్చుకుని మరిన్ని తప్పిదములు ఎక్కువ చేయటం అనేటువంటిది అది కూడా పొంచి ఉన్నటువంటి ప్రమాదము. కాబట్టి ఒక విషయంలో గనుక నీవు జారిపోయినట్లయితే, తప్పిపోయినట్లయితే, వెంటనే నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి తిరిగి రాగలిగినట్లయితే, వెంటనే నిన్ను నీవు పరీక్షించుకుని నీ యొక్క తప్పిదమును ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి దేవుని యొక్క సన్నిధికి చేరినట్లయితే, ప్రభువు నిన్ను అంగీకరించి తన మార్గంలో నడపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. వీటన్నిటి నుండి నీవు జాగ్రత్తగా ఉండాలంటే ఒకటే ఒక మార్గము నీకు ఉన్నది. అదేంటంటే ప్రభు యొద్ద నీవు నిలిచి ఉండుట అనేటువంటిది మాత్రమే. నీవు ప్రభు యొద్దకు వచ్చావు, మంచిది. అయితే ప్రభు యొద్ద నీవు నిలిచి ఉండవలసి ఉన్నది. ప్రభువు నుండి దూరంగా నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడేమవుతుందంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటి యొక్క బారిన నువ్వు పడుతూ ఉంటావు. కోడి పిల్లల్ని ఒకసారి చూస్తూ ఉంటాము, తల్లి నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. తల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలా, ఆ దూరంగా వెళ్ళిపోయినటువంటి ఆ ఒక్క పిల్ల కోసం వెళ్ళాలా? అటు వెళ్ళాలో తెలీదు, ఇటు రావాలో తెలీదు, అక్కడక్కడే తిరుగుతూ వీటన్నిటిని ఒక చోట చేర్చి జాగ్రత్తగా ఉంచటానికి తల్లి పడేటువంటి ఆ యొక్క ప్రయాస ఎంతో గమనించదగినటువంటిదిగా ఉంటూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు పిల్లలకు తెలియకుండగా తల్లి నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆకాశ పక్షులు అనేటువంటివి ఏదో ఒకటి వచ్చి వాటిని వెతుక్కొని పోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండకుండా దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయి, మరి ముఖ్యంగా ఒంటరి ప్రార్థనను నెగ్లెక్ట్ చేస్తూ దేవుని యొక్క సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు వాక్యం అనేటువంటిది నీకు సహించనటువంటిదిగా తయారవుతున్నది అని అనిపించినప్పుడు నువ్వు వెంటనే తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే ప్రభు యొద్ద నీకు స్పిరిచువల్ ఆడిట్ అనేటువంటిది జరపవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ ఆడిట్ ప్రకారము దేనిలో కొరతగా ఉన్నావో దాని విషయమై నువ్వు నిన్ను నీవు తగ్గించుకొని మరలా ప్రభు సన్నిధిలో నిలిచి ఉండవలనంటే ఏ విధంగా ముందుకు సాగవలసినది అనేటువంటి దానిలో నీ యొక్క నిర్ణయమును తీసుకుని ముందుకు సాగినట్లయితే ఆ విధంగా నిలిచి ఉండుటకు కుదురుతుంది. లేనట్లయితే వెనుకకు జారిపోయి ఒక్కొక్క స్టెప్ జారిపోయి పూర్తిగా చల్లారిపోయినటువంటి వాడుగా నీవు అయిపోగలవు. అనేక మంది ఈ యొక్క విశ్వాస జీవితంలో ఎలా ఉంటున్నారంటే కేవలము వారికి ఆ మొట్టమొదట దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయనతో చేసినటువంటి ఆ యొక్క ప్రమాణము తప్ప ఆ తర్వాత విశ్వాసిగా వారికి ఉండవలసినటువంటి ఆ యొక్క సాక్ష్యం అనేటువంటిది ఉండట్లేదు. విశ్వాసిగా నీకు ఎంతో సాక్ష్యము ఉండగలదు, ఎందుకంటే ప్రతిదినము నీకు ఒక సవాలుగా ఉంటున్నది. అందరు వెళ్ళేటువంటి మార్గము ఒక రకంగా ఉంటే నువ్వు వెళ్ళేటువంటి మార్గం వేరుగా ఉంటుంది. నువ్వు వెళ్ళవలసిన మార్గం వేరు, అందరు చేసినట్లు నువ్వు చేయలేవు. కాబట్టి ఈ లోకంలో నీకు పోరాటములు అనేటువంటివి ఉంటాయి, పరీక్షలు అనేటువంటి ఉంటుంది, అప్పుడప్పుడు కాలు జారటం అనేటువంటిది ఉంటుంది, అదేవిధంగా మళ్ళీ లాక్కోవటం అనేటువంటిది ఉంటుంది. కొన్నిటిలోనేమో నీకు జయం ఉంటుంది, కొన్నిట్లో అపజయం అనేటువంటిది ఉంటుంది. ఈ విధముగా నీవు ఒక విశ్వాస జీవితంలో నీకు సిపాయిగా సైనికునిగా ఉండవలసినటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క అనుభవములు నీకు ఉండగలవు. అయితే నీకు ఏ అనుభవము లేదు. ఈ మధ్యలో నేనెప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం రక్షణ పొందానండి. అయితే ఈ 30 సంవత్సరాల్లో నీకు ఏం జరిగింది? ప్రభువును నీవు సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాస జీవితంలో నువ్వు యాత్రలో ముందుకు వెళుతున్నప్పుడు నీకు ఏ విధమైన పోరాటములు ఎదురైనాయి? ఆ పోరాటంలో ఏ విధమైన అపజయాల్ని నువ్వు చూసావు? వాటి నుండి విముక్తి పొందటానికి ఏ విధంగా ప్రయత్నించావు? నీవు జయములు చూచిన తర్వాత ఇతరులను జయము పొందేటువంటి వారిగా నువ్వు చేసావా? ఇలాంటి విషయములన్నిటిలోనూ నీకు ఎంతో అనుభవము కలిగి ఉండవలసినటువంటి వాడవై ఉంటుండగా నీవు అలాంటి అనుభవములను ఏమీ లేనటువంటి వాడవై ప్రార్థనలో ఇతరులను ఎత్తిపట్టేటువంటి వాడవుగానైనాను, వాక్యములో ఇతరులను బలపరిచేటువంటి వాడవుగానైనాను నీవు ఉండనట్లయితే నీ యొక్క పరిస్థితి కేవలము పేరుకు మాత్రమే విశ్వాసని నువ్వు గుర్తించి గమనించవలసి ఉన్నది. ఇక్కడ ఒక విషయం మనం మర్చిపోకూడదు, అదేమిటంటే హృదయం అనేటువంటిది దాని యొక్క ఓటే చెడ్డది. ఆ ఓట నుండి ఎప్పుడు కూడాను సరైనటువంటివి రావు, ఎందుకంటే సహజముగానే ఆ యొక్క ఓట నుండి వచ్చేటువంటి జలములు చెడ్డవిగానే ఉంటాయి. అయితే ఆ జలములను నీవు వాడుకోవాలా, ఆ జలములను తీసివేసి ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చి వాటిని నూతనమైన జలముగా మార్చుకొని వాటిని వాడుకోవాలా అనేటువంటిది నీవు నిర్ణయించుకోవలసినటువంటి వాడివై ఉన్నావు. నీ యొక్క అనుమతి లేకుండగా సాతానుడు ఏ విధంగానూ ఎట్టి పరిస్థితిలోనైనను తన పనిని నీ ద్వారా చేయలేడు. కాబట్టి నీవు భయముతోనూ వణుకతోనూ ప్రభు యొద్ద నిలచి ఈ లోకంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క శోధనను ఎదిరించి నిలవగలిగినటువంటి వాడుగా ఉండాలి. వేషధారణ అనేటువంటిది మనము విడిచిపెట్టవలసినది. చాలామంది వేషధారణ బ్రతుకు బ్రతుకుతూ ఉంటారు. దానివల్ల నీకు ప్రయోజనము లేదు, ఇతరులకు కూడా ప్రయోజనకరంగా ఉండదు అది. ఎందుకంటే ఈ రోజు నువ్వు భక్తి గలవాడివిగా కనపడుతున్నావు, బానే ఉంది, అందరు నిన్ను భక్తి గలవాడని అనుకుంటున్నారు. అయితే కొద్ది దినములైన తర్వాత నీవు చేసేటువంటి మోసాలు, నీవు తీసుకునేటువంటి ఆ యొక్క లంచాలు, నీవు నడుస్తున్నటువంటి ఆ యొక్క చెడు నడత బయటకు వచ్చినట్లయితే నీవు తల ఎత్తుకొని తిరగలేనటువంటి వాడుగా ఉంటావు. నీవు ప్రభు యొక్క సన్నిధిలో మొదటి నుండి చెడువాడవుగానే ఉన్నావని నీ యొక్క మనసాక్షికి తెలిసినప్పుడు నీవు ప్రభు యొద్ద స్థిరపడవలసి ఉన్నది. ప్రభు యొద్దకు వెళ్ళి నీ యొక్క తప్పిదములను ఒప్పుకొని సరిచేసుకునవలసి ఉన్నది. నీవు దేవుని యొక్క సన్నిధిలో గనక నిందారహితుడుగా ఉండగలిగినట్లయితే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగినటువంటి వాడై ఉంటాడు. అయితే నువ్వు మోసకరమైనటువంటి ప్రవర్తనతోనూ మనుషులను సంతోషపెట్టవలనని, మనుషులకు కనబడవలనని, నీ యొక్క భక్తిని విశ్వాసమును చూపించుకోవాలని, ప్రదర్శించాలని చెప్పి ఆశపడేటువంటి వాడుగాను, ఆ విధంగా ప్రయత్నించేటువంటి వాడుగాను నీవు ఉన్నట్లయితే నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావని జ్ఞాపకం ఉంచుకో. నీవు సెల్ఫ్ ప్రైజ్ అనేటువంటి దాన్ని ఎన్నడూ సేవలో ఆశించేటువంటి వాడుగా ఉండకూడదు. ప్రభువు మాత్రమే, ఆయన మాత్రమే, ఆయనకు నామము మాత్రమే మహిమపరచబడాలని చెప్పి నీవు నిన్ను ఎన్నడను కనపరుచుకునేటువంటి వాడవుగా ఉండకూడదు. ఈ దినాల్లో మనం చూసినట్లయితే విస్తారమైనటువంటి ఈ యొక్క పబ్లిసిటీ, ఈ పబ్లిసిటీలో పలాని వారు డాక్టర్, బిషప్, రెవరెండ్ రకరకములైనటువంటి పదాలను ఉపయోగిస్తూ మనుషులకు తమ్మును తాము ప్రదర్శించుకుంటూ పెద్దవారు అని చెప్పి, ఇంటర్నేషనల్ స్పీకర్ అని చెప్పి, రేడియో ప్రసంగికులు అని చెప్పి, టీవీ వర్తమానం అని చెప్పేటువంటి వారు అని చెప్పి ఇంకేవేవో చెప్తూ తమ్మును తాము ప్రదర్శించుకునేటువంటి తత్వం మనుషులలో ఎక్కువైపోతున్నది. దీని నుండి మనము మన హృదయములను వెనుకకు తీసుకొని నేను కాను క్రీస్తే, క్రీస్తు మాత్రమే నాయ ద్వారా మహిమపరచబడవలసినది అని ఒకే ఒక దేయం కలిగినటువంటి వారమై ముందుకు సాగినట్లయితే అప్పుడు దేవుడు తన యొక్క నామమును ఘనపరచుకుంటానికి నీవు ఒక పాత్రగా పనిచేసినటువంటి వాడవుగా ఉండగలుగుతావు. ఆ విధంగా ఉండున్నట్లుగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామడివైన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క వర్తమానం నిమిత్తమై మీ పాదములకు వందములు. ఈ యొక్క వర్తమానము మా హృదయంలోనికి వెళ్ళి మమ్మలను గ్రహింపచేసి హృదయాంతరంగంలో పనిచేసి మమ్మలను ప్రభువ నిందారహితులుగా ఉండునట్లుగా, మా యొక్క మోసకరమైనటువంటి బ్రతుకు నుండి, వేషధారణ నుండి, అక్రమము నుండి మమ్మలను విడిపించి మమ్మలను సజీవులనుగా ఎల్లప్పుడూ నిలిపి ఉంచునట్లుగా మీ వాక్యములో ప్రభువ మాకు ఉదక స్నానమును చేయించండి. క్రీస్తునామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.